ప్రేమా స్వరూపేణ దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు అనంత జ్ఞాని ఉన్నారని స్తుతిస్తూ ఉన్నా, సర్వశక్తి సంపన్నుడని స్తుతిస్తూ ఉన్నా. దేవా, మరణాన్ని జయించిన దేవుడు అని స్తుతిస్తూ ఉన్నా. మరణ కుమ్ములను విరిచిన దేవుడు అని, అక్షయతను మహిమను మా అందరికి వెలుగులోకి తీసుకొచ్చారని స్తుతిస్తూ ఉన్నా. మరొకసారి ఇదే మందు సర్వలోకంలో ప్రభా, ఈ పునరుద్ధానపు శక్తిని బట్టి జరిగిన ఆరాధన అన్నింటినీ మీరు అర్థవంతంగా మీరు మార్చండి. గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడగలిగినట్లుగా మీరు సహాయం చేయండి. మీరు ఆకుడు కొరకు సర్వలోకం సిద్ధపడాలి, సార్వత్రిక సంఘం సిద్ధపడాలి, మేము కూడా ప్రభు పునరుద్ధానపు వెలుగులో జీవించాలి. అటు భాగ్యం మా అందరికి దయచేయమని ఈ సాయంకాలపు కూడిక సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవనకరంగా నిర్మించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఈ పునరుద్ధానపు దినాలు దినపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఎరుగుదాం పామ్ సండే. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి జయప్రవేశం, రాజుగా ప్రవేశించారు. రాజుగా ప్రవేశించినప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన సింహాసనం వేసి కూర్చొని ప్రజలందరినీ పాలిస్తాడు అన్న ఉద్దేశంతో వారు జయధ్వనిని పలికారు. వారు హోసన్న, దేవా మమ్మ రక్షించు అని ప్రార్థన చేశారు. దావీది పేరిట వస్తున్న రాజుకి శుభాలు అని పలికారు. కానీ విచిత్రం, యేసుక్రీస్తు ప్రభు సింహాసనం వేసి కూర్చొని అధికారాన్ని కైవసం చేసుకుని పాలన చేయలేదు గాని సిలువెత్తుకున్నాడు. ఆయన మరణంలోకి ప్రవేశించాడు. ఆయన అందరినీ కాపాడుతాడు అనుకుంటే ఆయనే తన ప్రాణాన్ని ధారపోశాడు. భౌతిక నేత్రాలకు, అన్యులకు, లేకపోతే అవిశ్వాసులకు అది జీర్ణించుకోలేక అపహాస్యం చేశారు. కానీ ఆ మరణంలోకి ప్రవేశించిన ప్రభు, సమాధిలోకి ప్రవేశించిన ప్రభు మూడో దినాన ఆయన ఎంత గొప్ప రాజు, ఆయన ఎంత గొప్ప అధికారియో, ఆయన ఎంత మహిమ కలిగిన ప్రభు నిరూపించుకున్నాడు. దాన్ని మనం నలుగురు సువార్తికులు రాశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన వృత్తాంతాన్ని ఇద్దరు సువార్తికులు రాశారు. కానీ ఆయన యొక్క పునరుద్ధానాన్ని నలుగురు సువార్తికులు కూడా రాశారు. ఆ నలుగురు సువార్తికులు రాస్తున్నప్పుడు ఉద్దేశం ఏంటంటే, యేసయ్య యొక్క మహిమ, యేసయ్య యొక్క రాచరికం, యేసుక్రీస్తు ప్రభు యొక్క బలప్రభావం, యేసుక్రీస్తు ప్రభు యొక్క జయం మనం పునరుద్ధానం దగ్గర చూడగలుగుతా ఉన్నాం. అప్పటి వరకు నువ్వు రాజువా, నువ్వు రాజువా అని ప్రశ్నించిన అందరికీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను రాజుని. ఎట్లాంటి రాజైనా మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగాను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపరుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. అప్పటి వరకు రోమా ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రభు మీద అధికారాన్ని చూపించింది. వారుకున్న అధికారాన్ని బట్టి ఆయన సిలువ వేశారు. వారుకున్న అధికారాన్ని బట్టి సమాధిని ముద్రించారు. వారుకున్న అధికారాన్ని బట్టి కావలి వారిని పెట్టి పహారా కాశారు. ఇప్పుడు మానవ ప్రభుత్వాలు, మానవ రాజ్యాలను మించిన దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షతను 28వ అధ్యాయంలో చూస్తున్నాం. ఒక్క దూత, అందరి సైనికులు బిక్కు చచ్చిపోయి వారు భయభీతులై సాగిలపడి భయపడుతున్న చూస్తున్నాం. ఒక్క దూత ఎంత భయంకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ఆ ప్రభు యొక్క దూత, అక్కడ రాయబడ్డ మాట ప్రభు దూత, ఆయన వైభవాన్ని చూడడానికి ముందు ఆయన సేవకులు ఆయన దూతల వైభవం పునరుద్ధానంలో మొదటిగా మనం చూస్తున్నాం. ప్రభువుని మనం 18వ వచనంలో చూడగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువుని చూస్తా ఉన్నాం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, నువ్వు రాజువా అన్న ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న సమాధానం, ఏ రాజ్యానికి రాజు? సర్వలోకానికి రాజు, భూలోకానికి రాజు, పరలోకానికి రాజు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అన్నదాన్ని ఎంత ప్రాముఖ్యమైన సత్యమో మనకు అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభు ఎంత శక్తి కలిగిన దేవుడో మనకు అర్థమైతే, ఆయన రాజ్యం ఎంత వైభవంతమైన రాజ్యమో మనకు అర్థమైతే, నిజంగా మనం ప్రభుని తెరిచిన హృదయాలతో తెరవబడ్డ హృదయాలతో ఆరాధించకుండా మనం ఉండలేము. పౌలు తను కూడా ఈ భూలోక రాజ్యాలకు సంబంధించిన వ్యక్తి, ఆయన చేతిలో కూడా అధికారం ఉంది, మతనిష్ట కలిగిన వాడు. ఆయన ఇదే అధికారాన్ని సంఘం మీద చూపిద్దామని బయలుదేరాడు. ఆ పౌలుకి యేసుక్రీస్తు ప్రభు దమస్కు మార్గంలో ప్రత్యక్షమయ్యారు. అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 9వ అధ్యాయంలో మొదటి వచనం, ఆ అధికారాన్ని బట్టి స్టెఫన్ని భూలోకపు మతం చంపింది, రాళ్లతో కూడా చంపారు, అందులో ఈయన కూడా ఉన్నాడు, సమ్మతించాడు, అది చాలదన్నట్టుగా కాలు దూగుతా ఉన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం, పౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని వద్దకు వెళ్లి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. వెళ్తున్నాడు ఈ అధికారంతో, భూలోక అధికారంతో వాళ్ళని దండించడానికి దమస్కుకు బయలుదేరాడు. 3వ వచనంలో ఆ ప్రభు యొక్క దర్శనం, పరలోక రాజు యొక్క ప్రత్యక్షత. 3వ వచనంలో అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. పరలోకపు రాజు, ఆయన ప్రభుత్వం, ఆయన రాజ్యం ఎలాంటి వాడినైనా మార్చగలదు, ఎంత అద్భుత కార్యాలైనా చేయగలిగిన ప్రభు. ఆయన పట్టపగలు దర్శించాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. 5వ వచనంలో ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసు. కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం, ఆ సంఘాన్ని ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడో. ఆయన అంటున్నాడు, నువ్వు హింసిస్తుంది సంఘాన్ని, కాని నన్ను హింసిస్తున్నట్లుగానే మాట్లాడుతున్నాడు. ఈయన మనుషుల మీద పెత్తనం చేసే రాజుగా కాకుండా సర్వాధికారి అని ప్రభువే గాని, ఎంత ఇంటిమసీ, ఎంత అన్యోన్యత, ఎంత ప్రేమ కలిగిన రాజుగా ఉన్నాడో. సంఘాన్ని హింసిస్తా ఉంటే నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఇక మారుమాట లేదు. ఆ తర్వాత సౌలు ఆ రాజు పరిపాలకు వెళ్ళిపోయాడు, యేసయ్య పరిపాలకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను వాడుకోబోతున్నాను, నువ్వు నాకు వ్యతిరేకంగా ఉంటే నీకు ఆశీర్వాదం కాదు, నా చేతిలో సాధనంగా నేను నిన్ను వాడుకోబోతున్నాను. కాబట్టి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో మాట్లాడుతున్నాడు. 6వ వచనం, లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడిందని చెప్పాను. ఎంత ఆశ్చర్యం, అప్పుడు దాకా చంపేస్తాను, పొడి చేస్తాను, నరికేస్తాను, హింసించేస్తాను బయలుదేరిన వాడు ఆ రాజుకు సరెండర్ అయిపోయాడు. ఆ రాజుకు సరెండర్ అయిపోయాడు. ఈ పౌలు పరలోకపు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని తమస్కు మార్గంలో చూసిన తర్వాత ఆయన దీన్ని ఎంత బలంగా తీసుకెళ్లాడు. ఏవైతే ఆయన కళ్ళారు చూశాడు ప్రభువుని చూసిన తర్వాత, ఈ రాజ్యం యొక్క వైభవం అర్థమైన తర్వాత ఆయన ఎంత బలంగా ఈ సత్యాన్ని బోధిస్తూ సంఘాలు కట్టడానికి రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడతా ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడింది, పౌలు తన దర్శనం నుంచి మాట్లాడుతా ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం ప్రభు తన కనిపించిన విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే 26వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో తనకు ఆ పరలోకపు రాజు ప్రత్యక్షమయ్యాడు అన్న విషయాన్ని మాట్లాడుతూ 15వ వచనం, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడ్డాను. ఆయన ఒక్క మాట సౌల నువ్వు నా పరిచర్య చేయాలి, నువ్వు నా చిత్తం చేయాలి అన్న ఒక మాట, నువ్వు వెళ్ళు నేను వాడుకుంటాను అన్న మాటకి సరెండర్ అయిపోయాడు. ఆయన అన్నాడట, నిన్ను నాకు పరిచారకునిగా నిన్ను నాకు సాక్షిగా నియమించుటకై నేను నీకు కనబడ్డాను అన్నాడు ఆయన, అక్కడ ఒక మాట మాట్లాడతాడు. అంటే ఇప్పుడు దాకా పౌలు ఏ రాజ్యంలో ఉన్నాడో, ఇది మొదలుకొని పౌలు ఏ రాజ్యంలోకి వస్తున్నాడో ఆయన ఎరిగి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకట్లో నుంచి వెలుగులోకి సాతాను అధికారం నుండి దేవుడి వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడ్డ వారిలో స్వాస్థ్యమును స్వాస్థ్యమును పొందినట్లు వారు కనులు తెరచుటకే నేను నిన్ను వారి వద్దకు పంపిదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. కాబట్టి మనం చదువుతున్న వాక్య భాగం ఏంటంటే ఆయన అగ్రిప్ప రాజు ముందు నిలబడ్డాడు, ఆయన రోమా ప్రభువుల విచారణ నిలబడ్డాడు, ఆ ప్రభుత్వాల ముందు నిలబడి ఆ ప్రభుత్వాలు నువ్వు ఈ ప్రభుత్వానికి లోబడాలి తప్ప నువ్వు దేవుని పరిపాలన కిందకి దేవుని గుర్చిన ప్రకటన, యేసుని గుర్చిన ప్రకటన వద్దు అంటే ఎక్కడా తగ్గట్లా, ఎలాంటి విచారణ తగ్గట్లా. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు, లోక ప్రభుత్వం దైవ ప్రభుత్వం, భూలోక రాజ్యం పరలోక రాజ్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన, మానవుల యొక్క పరిపాలన. మనం ఆ ప్రభు పరిపాలనలోకి వచ్చాం, మనం ఆ ప్రభు పరిపాలనలో ఉన్నాము అన్న స్పృహతోటి మనం ఎంత తీవ్రంగా ఈ ప్రభువును సేవించాలో, ఎంత నిష్టగా భక్తి చేయాలో, ఎంత విధేయత కలిగి ఉండాలో పౌలు జీవితంలో నుంచి, అపోస్తుల జీవితంలో నుంచి మనం అర్థం చేసుకుంటే ఆయన రాజు, ఆయన ప్రభువు, ఆయన సర్వాధికారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గ్రేట్ కమిషన్ కు ముందు తన్ను తాను అట్లా పరిచయం చేసుకుంటున్నాడు, పరలోకం ముందును భూమి మీదను నేను సర్వాధికారిని కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మాలు ఇవ్వండి, సంఘాలను కట్టండి, బోధ చేయండి, నాయకులను తయారు చేయండి. ఆయన రాజు ఆజ్ఞ, పరలోకపు రాజు యొక్క ఆజ్ఞ, మనం చాలా సీరియస్ గానే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఈ మాటను మనం ప్రాక్టీస్ చేయాలి. పౌలైతే ఒక్క దర్శనం, ఒక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభుని మానవుడు అనుకున్నాడు, మానవుణ్ణి మొక్కుతున్నారు అనుకున్నాడు,
మానవుని మొక్కడం దైవ దూషణ అని దేవుడి మీద ప్రేమతో పరిగెత్తాడు. ఆయన మానవుడు కాదు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన దేవుడు కుమారుడు అన్న సత్యానికి ఎంత బలంగా లోబడ్డాడో, ఎంత నిష్ఠగా భక్తి చేశాడో మనం చూడగలుగుతున్నాం. అక్కడ మరొక మాట రాయబడింది, అపొస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము ఆయన 16-18 వచనాల్లో మాట్లాడుతూ, నన్ను ప్రభు దేని కొరకు నియమించాడంటే నేను చెప్పే ఈ సువార్త ద్వారా, ఈ ప్రకటన ద్వారా, ఈ రాజ్యంలోకి వచ్చిన విషయాలు ప్రకటించడం ద్వారా విన్నవారు వారు చీకట్లో నుండి వెలుగులోనికి, అంటే సాతాను రాజ్యంలో నుంచి దేవుని వైపునకు తిరిగి, సాతాను అధికారం నుంచి దేవుడి వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ, 2వ మాట పరిశుద్ధ పరచబడ్డ వారికి దక్కే స్వాస్థ్యాన్ని పొందినట్లుగా వారి కనులు తెరచుటకే నేను నిన్ను వారి వద్దకు పంపిదనని చెప్పాను. కాబట్టి అగ్రిపరాజ ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేను. ఏం చేస్తున్నాడు చాలా క్లారిటీ ఉంది, ఎవరి కోసం చేస్తున్నాడో చాలా క్లారిటీ ఉంది, ఎందుకు విచారించబడుతున్నాడో చాలా క్లారిటీ ఉంది. అలాగే ఉంటది. సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి మనుషులు నడిపించడం, సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి తీసుకురావడం, క్రీస్తు విరోధి తాను దేవుడిగా నమ్మ పలుకుతా ఉంటే వాడు అబద్ధకుడు అన్న విషయాన్ని ఎరిగిన తర్వాత సత్యదేవుడి దగ్గర తీసుకురావడానికి ఆయన ఎదురీదాడు. ఆయన విచారణ గుండా వెళ్లాల్సి వచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన చెరలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. పౌలు భక్తిని జైల్లో పెట్టారు. దేవుని రాజ్యం భూమి మీద మనం సంపూర్ణంగా చూడలేము. భూమి మీద దేవుని రాజ్యం ప్రకటన జరుగుతూ ఉంది. ఆ దేవుని రాజ్యంలో ఎవరైతే ఉన్నారో, దేవుని రాజ్యాన్ని ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో వారికి సాతాను చాలా బలంగా అడ్డుకుంటాడు, చాలా బలంగా హింసిస్తాడు. కాబట్టి ఇదేంటి, దేవుని రాజ్యం కదా, మా కడుపు నిండా భోజనం ఉండాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, మాకు అనారోగ్యం రాకూడదు, చల్లగా ఉండాలి, ఆయన ప్రభుత్వం చల్లటి ప్రభుత్వం ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనట్టే. భూలోక రాజు కాదు ఆయన, పరలోకపు రాజు. ఆయన రాజ్యం 60 సంవత్సరాల జీవితానికి పరిమితం కాదు, ఆయన యుగ యుగాలు పాలిస్తాడు. యుగ యుగాల రాజ్యం, రాబోయే రాజ్యం, శాశ్వత రాజ్యం, పరిశుద్ధపరచబడ్డ వారికి దాచి ఉంచిన స్వాస్థ్యం. ఆ రాజ్యాన్ని కొరకు మనం ఈ కొంచెం కాలం మనం ప్రూవ్ చేసుకోవాలి. పౌలు తాను ప్రూవ్ చేసుకోవాలి, పౌలు తాను ఎదురీదాలి. దాన్ని ఎరిగి ఎన్ని శ్రమలు వచ్చినా సరే వెన్ను చూపకుండా పరిగెడతా ఉన్నాడు ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఆయన 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేయను, ఆయన ఖైదీనైనా నన్ను గూర్చేయను సిగ్గుపడొద్దు. ఆయన ఏంటి సిలువేసేశారు, అపొస్తలు ఏంటి చంపేశారు, సువార్త ప్రకటిస్తా ఉంటే హింసిస్తున్నారేంటి, ఎందుకు క్రైస్తవ్యాన్ని లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని కళ్ళగట్టుకోవట్లేదు, ఎందుకు ఈ వ్యతిరేకతలో, ఇదేమి అన్నాచురల్ కదా, క్వైట్ న్యాచురల్. వాక్యం ఇదే చెప్పింది, ఇలాగే ఉంటది. వాక్యాన్ని దాటి ఊహించటం పొరపాటు, వాక్యంలో ఉన్నది అదే. ఆయన అంటున్నాడు ప్రభు విషయమైన సాక్ష్యం గురించి సిగ్గుపడొద్దు, ఆయన చనిపోయాడు అని చెప్పడానికి సిగ్గుపడొద్దు, ఆయన చంపేశారు అని చెప్పడానికి సిగ్గుపడొద్దు. ఆయన అలాగే రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, రక్తమిచ్చే రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. నేను ఖైదీగా ఉన్నాను, నేను సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి నన్ను జైల్లో పెట్టారని చెప్పి తిమోతి నన్ను కోసం కూడా సిగ్గుపడొద్దు, నేనేం సిగ్గుపడడం లేదు అని మాట్లాడుతున్నాడు. మరి దేన్ని బట్టి ధైర్యంగా ఉన్నాడు, ఆయన ఖైదీనైనా నన్ను గూర్చేయను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవే ఉండు, నువ్వు కూడా ఇదే ట్రాక్లో ఉండాలి, ఇట్లాగే వెళ్ళాలి మనం అంటున్నాడు. 9వ వచనం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను. అండర్లైన్ చేద్దాం, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడిని గాను అపోస్తలుని గాను బోధకుడు గాను నియమించబడ్డాను. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గుపడను. జైల్లో ఉన్నానని చెప్పి నేనే సిగ్గుపడ్డాంలా, నేను నష్టపోయాను, నేను ఓడిపోయాను, నా దేవుడు నన్ను కాపాడలేకపోయాడు అని నేనేమి సిగ్గుపడ్డాంలా. ఆత్మీయ పోరాటం ఇలాగే ఉంటుంది అని అర్థమైంది. కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభు మార్గంలోనే వెళ్తున్నాను. ఆ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆ పదం వచ్చింది రెండో భాగం, మనల్ని రక్షించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని పిలుచుకున్నాడు. మనకేమి ఇవ్వబోతున్నాడంటే ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసేసాడు, మరణ భయాన్ని కొట్టివేశాడు. మరణ ఆందోళన లేవు, చచ్చిపోతాము అన్న భయం లేదు, ఏం జరుగుతుందో అన్న భయం లేదు. మరణమును నిరర్ధకం చేశాడు, అర్థం లేకుండా చేశాడు దానికి. మరి ఏం చేశాడు ఆయన? ఊహల్లోకంలో అందని ద్రాక్షగా ఉన్న ఆ జీవాన్ని, మరణం తర్వాత అపొందే ఆ జీవాన్ని, నిత్య జీవాన్ని, అక్షయతను, క్షయత లేని జీవాన్ని ఆయన ఈ దివ్యమైన సువార్త ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. అది నాకు అర్థమైంది. ఆ సువార్తికుడిగా, ఆ సువార్తకు నేను పరిచారకుడిగా ఉన్నాను. నువ్వు కూడా ఆ పనిలో నమ్మకంగా ఉండు, ఏమాత్రం వెనక తిరగొద్దు అంటున్నాడు. ఏమాత్రం వెనక తిరగొద్దు అంటున్నాడు. కాబట్టి పౌలు మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఏంటో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఎన్నో విషయాలు, మనం నిర్ధారణ అంశాలు ఉన్నప్పటికీ ఒక అంశం ఈ మార్పు చెందిన సౌలు జీవితం, ఈ మతోన్మాది జీవితం, ఈ ఉగ్రవాది జీవితం. అతను చూశాడు ఆ రాజుని, దమస్కు మార్గంలో చూశాడు. అతడు సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు హింసించిన వాడు హింసింపబడ్డానికి ఇష్టపడ్డాడు. ఆ బలంగా ఈ పరిచరణను ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఇది మనుషులకు అమృతం అందించడం, ఇది మనుషులను అక్షయతలోకి నడిపించడం, ఇది మనుషులను మరణంలో నుంచి జీవంలోకి నడిపించటం. భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వటం, మించిన గొప్ప మహిమ సువార్తకు ఉంది అని దాన్ని బలంగా తీసుకెళ్తున్నాడు. ప్రాముఖ్యంగా మనం చదివిన వాక్య భాగంలో కొరింథీ సంఘంలో ఉన్న ఈ తత్వవేత్తలకు, జ్ఞానులకు ఈరోజు మనం బాగా డెవలప్డ్ ఏరాలో ఉన్నాం. యవనస్తులకి మతం ఒక పిచ్చి, ఒక మత్తు. ఈ మత్తు, ఈ పిచ్చిలో మేము ఉండాలనుకోవట్లేదు, మేము జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాము. అందుకే ఎస్ఎఫ్జేలో యవనస్తుల పరిచర్య ప్రారంభించాం. అది చాలా కష్టంగా ఉందని దాని నాయకులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. చాలా కష్టంగా ఉంది యవనస్తులు పట్టుకోవడం. ఎందుకు? వాళ్ళకి ఈ జీవితాన్ని అనుభవించాలన్న ఆశ ఎక్కువగా ఉంది. మరో జీవితం ఉంది అన్నదే ఒక వెర్రి మాటలా ఉంది. పునరుద్ధానం ఉంది అన్న మాటే వెర్రి మాటలా ఉంది. దానికోసం మేము ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళే కాదు, పేరెంట్స్ కూడా. మాకు మా పిల్లల చదువులు ముఖ్యం, మాకు మా పిల్లల ఉద్యోగాలు ముఖ్యం, మాకు డబ్బు సంపాదించడం ముఖ్యం, మేము సుఖంగా బ్రతకడం ముఖ్యం. ఎందుకు? మాకు మరో జీవితం లేదు, ఈ జీవితమే, ఈ జీవితమే. పౌలు భక్తుడు ఆయన ఈ సత్యాన్ని అర్థం చేయించడానికి వాక్యం మాట్లాడుతున్నట్టుగా, నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడూ నా వద్దకు రాలేడు, మనం ఎంత ట్రై చేసినా దేవుడు కనికర పడితే తప్ప, దేవుడు కనికర పడితే తప్ప ఆ కఠిన హృదయాలపైన వాళ్ళకి అర్థం కాదు. అందుకే మనం ప్రార్థనా పూర్వకంగా ఆయన బతిమాలకూడదు, ప్రభువా నువ్వు తెరువు వాళ్ళ హృదయాలు, ప్రభువా మీరు వారి కనులు తెరవండి, వారికి సత్యం అర్థమవడానికి సహాయం చేయండి. క్రైస్తవ కుటుంబాలే, పైగా అన్యులు వాళ్ళకి తెలియదు, చదవలేదు. మనం ఈ గంభీరమైన పాటలు, ఈస్టర్ పాటలు, ఇద్దరు గంభీరమైన పాటలు పాడారు, అర్థవంతమైన పాటలు. యూట్యూబ్ లో ఈస్టర్ పాటలు అదిరిపోయే పాటలున్నాయి. మనకి తెలియని సందేశం కాదు, కానీ ఆ సత్యంలో బ్రతుకుతున్నావా? పౌలు తెలియక అలా ఉన్నాడు, తెలియక చేశాను కాబట్టి కనికరింపబడ్డాను. నా కళ్ళుకున్న పొరలు రాల్చేశాడు, నా కళ్ళు తెరిచాడు. దమస్కు మార్గం నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది. కాబట్టి నేను ఆ సువార్తకు పరిచారకుని ఎంత వెల అయినా చెల్లించడానికి వెనకడిగేది లేదు, వెనకడిగేసేది లేదు అని బలంగా తీసుకెళ్తున్నాడు ఈ సత్యాన్ని. క్రైస్తవ పేరెంట్స్, క్రైస్తవ ఉద్యోగులు, క్రైస్తవ యవన బిడ్డలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఇదేదో సంవత్సరానికి ఒకసారి చేసే ఈవెంట్ లో మార్చేశారు. అంటే ఈ ఒక్కరోజైనా పునరుద్ధానుడైన ప్రభుని జ్ఞాపకం చేసుకునేది, ఈ ఒక్కరోజైనా పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేసుకునేది, ఈ ఒక్కరోజైనా పునరుద్ధానపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేది. అపోస్తలులు ఏ వెలుగులో జీవించారంటే బలంగా వారు బోధించిన బోధ, ఏంటంటే ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పునరుద్ధానుడైన యేసు. దాన్ని వాళ్ళు బలంగా బోధించారు. అప్పటిదాకా వాళ్ళకు కూడా ఇదే, ఏంది మాకేంది లాభం, ఏదో నువ్వేదో గొప్పవి నీ వెనకాల వస్తే మాకేదో మిగిలితుంది అన్నట్టుగా వచ్చాం. మీరేమో అర్ధాంతరంగా పోతున్నారు, మీరు అర్ధాంతరంగా వెళ్ళిపోతే మేము చేసేది ఏముంది, మేము పోయి మళ్ళా చేపలు పట్టుకుంటాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు రెండు చేపలు పడదాం అన్నాడు, మిగతాలు కూడా మేము కూడా వస్తాం చేపలు పడడానికి అన్నారు. ఇంకేముంది, అయిపోయింది, ఏదో వచ్చాడు మెరుపులా మెరిచాడు, ఏదో జరుగుతుంది అనుకున్నాం. ఏం జరిగింది? ఆయన చనిపోయాడు. కాబట్టి చేపలు పట్టుకుందాం పోదారండి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినప్పుడు నిజంగా అనిపిస్తుంది, మహాప్రభు ఆయన మనసు అంతా ఈ 12 మంది మీద. ఆయన లేవగానే మరియతో మాట్లాడుతున్నాడు, నువ్వెళ్ళు ఆ గొప్ప అవిశ్వాసులకి. వాళ్ళ కామన్ సెన్సే వాళ్ళకి ఎక్కువ అయిపోయింది, నేను చెప్పిన బోధ వాళ్ళకి బురకెక్కలా, పోయి చెప్పు ప్రభు లేచాడని, వస్తాడని, కనిపిస్తాడని, మాట్లాడతాడు, పోయి చెప్పు అన్నాడు. ఆమె వెళ్ళింది, చెప్పింది, అబ్బే నమ్రే పరిగెట్టుకుని వస్తున్నారు చూడడానికి, ఎందుకు రావాలి, లేస్తానన్నాడుగా. తోమ అంటాడు, 11 మంది చెప్తే, మీరు 10 మంది చెప్పినా సరే అబ్బే జరగదే, ఎట్లా జరుగుతుంది, ఎట్లా లెగిస్తారు చనిపోయిన వాళ్ళు, ఎప్పుడైనా లేచారా, లేవరు కదా. నేను నమ్మను, నా కళ్ళతో చూస్తే తప్ప, నా చేతులతో తాకితే తప్ప నేను నమ్మను. అది వాళ్ళ పరిస్థితి. నేడు కూడా మనం చదువుతున్న మన అకాడమిక్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే పులిస్ స్టాప్ అంతే, ఎప్పటికీ చావు దగ్గర పులిస్ స్టాప్ జీవితానికి, ఇంకేం లేదు. ఆ చావు తర్వాత ఏమి ఉందన్నది ఇంక మాట్లాడొద్దు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఎవరు చెప్పరు. బతుకున్నావా? బాగా బతుకు. బతికితే సాదాసీదాగా బతుకొద్దు, గంభీరంగా బతుకు, బాగా చదువుకో, బాగా డబ్బు సంపాదించు, పెద్ద ఉద్యోగాలు అంతే. కానీ ఎప్పుడైతే ప్రభు పునరుద్ధానుడైన ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడో వాళ్ళ జీవితాల్లో వచ్చిన గొప్ప మార్పేడు అంటే, ఇది కదా మాకు కావాల్సింది. చేపలు, దోణిలు, వలలు, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలం ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని చంపారు, చనిపోతే ఏమయ్యాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, జీవంలో ప్రవేశించాడు. ఈ మార్గంలో ఉంటే మమ్మల్ని కూడా చంపుతారు, మమ్మల్ని చంపితే ఏమవుతాం, మేము పునరుద్ధానం అవుతాం, మేము జీవంలో ప్రవేశిస్తాం. పదండి పోయి చేద్దాం ప్రభు కోసం. ఒకటి తర్వాత ఒకరు ఎగబడి తెచ్చారు ప్రభు కోసం, ఎగబడి తెచ్చారు. చంపుతావరా అంటే చస్తాం గాని నోరు మూసుకునేది లేదు. పౌలంతే, అపోస్తలంతే, వాళ్ళ బోధన అర్థం కావాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో వాళ్ళ బోధన అర్థం కావాలి. ఏం బోధిస్తున్నారు? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో ప్రభు కనిపించాడు, 40 దినాలు ఉన్నాడు, రుజువులు చూపించాడు, ఆకాశానికి ఆరోహణం అయ్యాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఇక వాళ్ళు వెనక తిరగల ఆ వెలుగులో జీవిస్తా ఉన్నారు. 2వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాడు. ఆయన లేపాడు. 31వ వచనం, క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరం సాక్షులం. పునరుద్ధానుడైన ప్రభువుని మేము ప్రకటిస్తున్నాం. మృత్యుంజడైన ప్రభువుని మేము ప్రకటిస్తున్నాం. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ మరణం కొట్టివేయబడుతుంది. నువ్వు పునరుద్ధానకు అర్హురాలు అవుతావు, అర్హుడు అవుతావు అని మేము సాక్షులు మంది అనుబోధిస్తా ఉన్నారు. 4వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనం, ఇదియుగాక అపొస్తలులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. బహుబలంగా వాళ్ళ బోధలో కీలక అంశం పునరుద్ధానం. ఆయన తిరిగి లేచాడు, ఆయన చనిపోయాడు, ఆయన పుట్టాడు కూడా కాదు, ఆయన తిరిగి లేచాడు. ఆ బోధన వాళ్ళని ఎట్లా నచ్చిందంటే 34వ వచనం, భూములైనను ఇండ్లైనను తగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెళ్ళి అపోస్తలు పాదాల వద్ద పెడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు, భూమి దిగట్టుకున్నా కాదు, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఇల్లు అమ్మేశాం, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. పొలం అమ్మేశాం, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఆస్తులు అమ్మేశాం. ఏం చెప్పాడు ఆయన? మత్తయి 6వ అధ్యాయం 19వ వచనం, భూమి మీద మీ కొరకు దానిని కూర్చుకోవద్దు. ఇది ఇక్కడికే అది కూర్చుకునేది, చిమ్మట తుప్పు దొంగలు తినేస్తారు. పరలోకం ముందు మీ కొరకు ధనం కూర్చుకోండి. ఎట్లాగా? ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా, ధనాన్ని మనుషులు సంపాదించుకోవడం కోసం ఖర్చు పెట్టడం ద్వారా సంపాదించుకోవడం. ఆది సంఘానికి పునరుద్ధానం ఎంత బాగా తలకెక్కిందంటే వారు ఇక్కడ ఆస్తులు దాచిపెట్టుకోవట్లా. దానికి ఎందుకు వస్తే బర్నబ ఎంత పొలం ఉందో రాయబడలేదు గాని చాలా పొలం వేశాడు. బర్నబ పొలం వేశాడు, ఆది సంఘం పొలాలు అమ్మేశారు. మా ప్రభు తిరిగి లేచాడు. ప్రభు తిరిగి లెగిస్తే మనం కూడా తిరిగి లెగిస్తాం. అయితే ఎక్కడ సంపాదించుకోవాలి? ఎక్కడ మనసు పెట్టాలి? ఎక్కడ గురి పెట్టుకోవాలి? కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే, మీకు ఈ పునరుద్ధానంకి అర్థమైతే, ఈ పునరుద్ధాన జీవితం మీకు అర్థమైతే, మనసు భూమి మీద కాదు, ఎక్కడుండాలి? కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైన వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ దేవుని రాజ్యం ఉంది, అక్కడ సింహాసనం ఉంది, అక్కడ నిత్య జీవం ఉంది. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసే పెట్టుకోవద్దు. కాబట్టి మీరు పైన వాటిని వెతకండి. మరి భూమి మీద ఉన్న వాటిని 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపుకోండి. భూమి మీద ఉన్న వాటిని అమ్ముకోండి, భూమి మీద ఉన్న వాటిని చంపుకోండి, పరలోకంలో కూడబెట్టుకోండి, పరలోకం మీద మనసు పెట్టుకోండి. కాదు అంటారా? 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. అది ఆశీర్వాదం కాదు, ఉగ్రత వస్తుంది. భూ సంబంధమైన మనసుతోటి పునరుద్ధానుడైన ప్రభువును ఆరాధించటం అదెట్లా సాధ్యం? కావున ప్రియులారా, మనం ప్రభుని ప్రేమిస్తా ఉన్నాం, ప్రభు పరిచయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. మనం ఇప్పుడు దాకా ఉన్న మైండ్ సెట్, ఎర్త్లీ మైండ్ సెట్ తో ఉన్నాం, ఇప్పుడు హెవెన్లీ మైండ్ సెట్ తో మనం ఉండాలి. మనం ఇప్పటి వరకు ఈ జీవితంలోనే మా పిల్లలు బాగుండాలి, ఈ జీవితంలోనే మేము బాగుండాలని చెప్పి పరిగెట్టాం. ఇది చిన్నది అని అర్థమైంది. వాక్యపు వెలుగులో ఆ గొప్ప జీవితం కొరకు తాపత్రయపడతా ఉన్నాం. దాన్ని అవునా కాదా అని నిర్ధారించుకోవడానికి మరొక అద్భుతమైన సన్నివేశం అని నేను ఈ ప్రత్యేక దినాన ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ఇలాంటి మైండ్ సెట్ మీద ఆ మైండ్ సెట్ కు సమాధానం చెప్తున్నాడు. ఏంటి, చస్తే మరో జీవితం ఉంటుందా? పునరుద్ధాన జీవితం ఉందా? నిత్య జీవం ఉందా? పరలోకం ఉందా? చస్తే బతుకుతారా? బతికితే ఎట్లా బతుకుతారు? ఇవన్నీ ప్రశ్నలు ఈరోజు ఉన్నాయి, ఆ రోజు ఉన్నాయి. అన్ని ప్రశ్నలకు ఆయన ఈ 15వ అధ్యాయంలో బలమైన సమాధానాలు ఆత్మచేత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఇదేదో కొట్టి పారేసే విషయం కాదు కదా. కొంతమంది మనం తర్వాత చూద్దాం, ముందు ఆయన నమ్ముకుంటే పీస్ఫుల్ గా ఉంటాం, ఆయన నమ్ముకుంటే భద్రంగా ఉంటాం, ఆయన నమ్ముకుంటే దీవించబడతాం. ముందు ఈ జీవితం కోసం నో, పునరుద్ధానపు వెలుగులో మనం విశ్వాస యాత్ర కొనసాగించకపోతే మనం మిస్ అయిపోయినట్టే, మనం మోసపోయినట్టే. 19వ వచనంలో మాట్లాడుతున్నాడు, 19వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. పర్లేదు, ఈ జీవితాన్ని బ్యాలెన్స్ చేయండి, ఆ జీవితాన్ని బ్యాలెన్స్ చేయండి, అలా బ్యాలెన్స్ చేయండి అలా. ఒక్కవేళ ఈ జీవిత కాలం మట్టుకే, అవును, ఈ జీవితంలో ఉద్యోగాల కోసం ఎంత చదువుతున్నారు, ఈ జీవితంలో డబ్బు కోసం ఎంత కసిగా బతుకుతున్నారు, కసిగా పరిగెడుతున్నారు, తెలివితేటను వాడుతున్నారు, మరి ఆ జీవితం, రాబోయే జీవితం, పునరుద్ధరణ జీవితం కోసం ఎంత కసిగా జీవిస్తున్నారు, ఎంత తీవ్రతతో బతుకుతున్నారు, ఎంత ప్రణాళికబద్ధంగా జీవిస్తున్నారు, ఎంత ముందు చూపుతో ఉన్నారు, ఎంత పెద్ద చదువులు చదివిస్తున్నారు. అదేం కనబడదు, అదేం కనబడదు. పాడుకోవడానికే పునరుద్ధానం, పాడుకోవడానికే ఏస్తారు, జీవించడానికి కాదు అన్నట్టుగా ఉంది. 19వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. మనం ధన్యులుగా ఉండాలి అన్నది ఆయన అభిమతం. ప్రభువులోకి వచ్చి కూడా దౌర్భాగ్యులుగా జీవించే వారిగా మనం ఉండకూడదు. ఒకవేళ మైండ్ సెట్ ఎర్త్లీ థింగ్స్ మీదే ఉంటే, భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టేవారిగా ఉంటే దౌర్భాగ్యులు మాట్లాడుతున్నాడు. సరే గాని ఎట్లా ఉంటది ఆ జీవితం, ఈ జీవితం కంటే ఆ జీవితం ఎట్లా ఉంటది చెప్పడానికి 7 విషయాలు నేను ప్రస్తావిస్తాను. సమయం అయిపోయింది కాబట్టి 7 విషయాలు టూకీగా ప్రస్తావిస్తాను, మీరు తర్వాత ధ్యానం చేయొచ్చు. 7 విషయాల్లో రాబోయే జీవితం కోసం మాట్లాడుతూ ఆయన అన్నాడు, రాబోయే జీవితం శరీరంతో జీవిస్తాము, ఆత్మలుగా మనం ఉండవు. రాబోయే జీవితం అన్నపానాలు కలిగి ఉంటాము, రుచి పచ్చి లేని జీవితం కాదు. రాబోయే జీవితం ఐడెంటిటీ కలిగి ఉంటాము, ఐడెంటిటీ లేకుండా ఆ ఆత్మలాగా గాలిలో కలిసిపోయిన వారిలాగా ఇన్విజిబుల్ గా ఉండేది కాదు. రాబోయే జీవితంలో శరీరంతో ఉంటాము, రాబోయే జీవితంలో ఉనికితో ఉంటాము. ఈ జీవితం శాంపుల్ అయితే ఆ జీవితం అసలైన పరిపూర్ణతను మనం చూడబోతున్నాము అని మాట్లాడుతున్నాడు ఆయన. 44వ వచనం 2వ భాగంలో మాట్లాడుతున్నాడు, 2వ భాగం మాట్లాడుతున్నాడు. 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ఇప్పుడు ఈ శరీరం దీని మీద జరుగుతున్న పరిశోధనలు, దీని మీద చేస్తున్న థీసిస్, లేకపోతే మెడికల్ సైన్స్ లో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలైజేషన్, ఏది పట్టుకున్నా 100,000, దేని మీద కత్తి పెట్టాల్సి వచ్చినా 100,000. ఏది ఈ మట్టి శరీరం అనుకున్న విలువ, ఈ మట్టి శరీరం అనుకున్న విలువ. ఆయన మాట్లాడుతున్న మాట మహిమా శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం కోసం మాట్లాడుతున్నాడు. రాబోయే జీవితంలో మనం జీవించబోతున్న ఆ జీవితం, ఏ శరీరంలో జీవిస్తామో ఆ శరీరం యొక్క వైభవాన్ని ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7 సంగతులతో మాట్లాడుతున్నాడు. 7 సంగతుల్లో మొదటి మాట, ఎవరి శరీరాలు వారికి వస్తాయి. ఎలా ఉంటామంటే, ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాము, ఎవరి శరీరాలు వారికే వస్తాయి కాని స్వభావం మారుతుంది అని వాక్యం అంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం, నువ్వితిదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజని విత్తుచున్నావు గాని పుట్టభూ శరీరాన్ని విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం విత్తిన దానికి శరీరం ఇచ్చును, ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఎట్లాగైతే విత్తనంలోంచి శరీరం, విత్తనంలోంచి మొక్క, ఏ విత్తనాలకు ఆ మొక్క ఎట్లా వస్తుందో అట్లాగే ఎవరి జీవితాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి శరీరాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉంటుంది. మనం ఐడెంటిటీని ఏ మాత్రం కోల్పోము. లుకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చనిపోయాడు, నరకంలో ఉన్నాడు. లాజరు చనిపోయాడు, పరదేశంలో ఉన్నాడు. అబ్రహాం ముందుగా చనిపోయాడు, పరదేశంలో ఉన్నాడు. ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు రూపాంతర పర్వతం మీదకి ఎట్లా వచ్చారు? వారు వారు ఉనికిలో ఉన్నారు. ఏమి ఐడెంటిటీ మారిపోలా? మోషేను గుర్తుపెట్టారు, ఏలియాను గుర్తుపెట్టారు, అబ్రహాను గుర్తుపెట్టారు, లాజరును గుర్తుపెట్టారు. మనం అందరము కూడా ఎవరి శరీరాల వరకు వస్తాయి, ఎవరు ఉనికిలో వారే ఉంటారు. ఉనికినేం కోల్పోం, ఉనికినేం కోల్పోం. అయితే స్వభావం మారుతుంది, ఇట్లాగే ఉండదు, ఇట్లాగే ఉండదు. ఎలాంటి స్వభావంలో మార్పు వస్తుందో కింద విషయాలు రాయబడ్డే వాటిని మనం చూడబోతా ఉన్నాం. ఎంత మాత్రం ఇప్పుడు మనకు ఒక లిమిటేషన్ ఉంది. మనం ఎగరాలనుకుంటే 1 మీటర్ ఎత్తి ఎగరాలంటే మన తలప్రాణం తొక్క రావాలి. 1 మీటర్ ఎత్తి పైకి ఎగరాలంటే మన తలప్రాణం తొక్క రావాలి. అది మనకున్న లిమిటేషన్. మనం ఏమంటాం, 1 మోరడు ఎత్తు పొడుగు పెంచుకోవాలంటే, హైట్ పెంచుకోవాలంటే మన తలప్రాణం తొక్క రావాలి. మన ఆయుష్కాలం 1 గంట ఆయుష్కాలం పొడిగించుకోవాలంటే మన వల్ల కాదు. ఆయన అన్నాడు, 1 వెంట్రుకను తెల్లగా కూడా మనం నల్లగా గాని చేయడం మన వల్ల కాదు. అవును, లిమిటేషన్స్ లో ఉన్నాం. మనకు అన్ని పరిమితులున్నాయి. పరిమితమైన జీవితాన్ని కలిగి ఉన్నాం, కానీ రాబోయే జీవితం అపరిమితమైన జీవితం. ఒకటి, ఎవరి జీవితాలు వాళ్ళకు వస్తాయి అని వాక్యం మాట్లాడుతుంది. 2వ మాట, ఎట్లాంటి జీవితాన్ని, ఎట్లాంటి శరీరాన్ని మనం కలిగి ఉంటామంటే అది పరలోకానికి తగిన శరీరం. ఇది భూలోకానికి తగిన శరీరం, అది పరలోకానికి తగిన శరీరం అని వాక్యం మాట్లాడుతూ ఉంది. 38వ వచనం నుంచి మనం చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 38వ వచనం. అయితే దేవుడే తన చిత్త ప్రకారం విత్తిన దానికి శరీరం ఇచ్చును, ప్రతి విత్తనానికి దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసం అంతా ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగమాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. పక్షులు ఆకాశంలో ఎగరడానికి కావలసిన దేహం వాటికి ఇవ్వబడింది. చేపలు నీళ్లలో ఈదడానికి అవసరమైన దేహం వాటికి ఇవ్వబడింది. జంతువులు ల్యాండ్ మీద అరణ్యంలో నివసించడానికి అవసరమైన దేహం వాడికి ఇవ్వబడింది. ఆ వాతావరణానికి తగ్గ దేహం వాడికి ఇవ్వబడింది. అదే మాట్లాడుతున్నాడు, వేరు వేరు, మనుష్య మాంసం వేరు, మృగమాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. తర్వాత 40వ వచనంలో, ఆకాశ వస్తు రూపాలు కలవు, భూ వస్తు రూపాలు కలవు. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. నక్షత్ర మహిమను బట్టి నక్షత్రములకు మరొక నక్షత్రమునకు భేదం కలదు కదా. అలాగే మృతుల పునరుద్ధానం, మృతుల పునరుద్ధానాన్ని అట్లా పోలిస్తున్నాడు. మనం ఆదిలో 2వ అధ్యాయం 7వ వచనం ఆది కాండంలో ఈ బాడీని ఎక్కడిని తీసుకొచ్చాడు? నేల మంటిలో నుంచి ఈ దేహాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా, ఈ అట్మాస్ఫియర్ తగ్గట్టుగా కావలసిన బాడీని తీసుకొచ్చి మనకిచ్చాడు ఇక్కడ ఉండడం కోసం. నిత్యత్వంలో ఉండడం కొరకు ఆయన మనకిచ్చేది ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా ఉన్న బాడీని మనకిస్తున్నాడు. దాని మహిమ వేరు, ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుడు నక్షత్రాల మహిమ వేరు. సూర్యుని మహిమను ఎట్లా చూడాలి? మనం పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు ఆయన మహిమ అట్లానే ఉంది. భూమి మీద ప్రజలున్న ఇన్ని తరాల పాటు సూర్యుని మహిమ అట్లానే ఉంది. ఆ ఉష్ణం తగ్గిపోవటంలా, ఆ వెలుగు తగ్గిపోవటంలా, ఆ మహిమ తగ్గిపోవట్లా ఎవరు చేశారు? ఆయనే. ఆకాశంలో సూర్యునికి గుడారం వేసింది ఆయనే, పగలను ఏలడానికి పెద్ద జ్యోతిని చేసింది ఆయనే. ఆయనే ఆయన చేసిన సూర్యుని మహిమ అంత దగదగా మెరుస్తూ ఉండగా, ఆయన చేసిన నక్షత్రాలు అంత గంభీరంగా మెరుస్తూ ఉండగా ఆయన అంటున్నాడు, దేవుడు ఈ భూ సంబంధమైన జీవితానికి తగ్గట్టుగా శరీరాన్ని ఇచ్చాడు, మనం పొందబోయేది పరలోకానికి తగ్గట్టుగా ఉండే శరీరాన్ని ఇస్తాడు, దానికి తగ్గ బాడీని మనకిస్తాడు, దానికి తగ్గ బాడీని, దానికి ఫిట్ అయ్యే బాడీని మనకిస్తాడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించిన దానికి తగిన ఆ బాడీని మనం సంపాదించుకోబోతా ఉన్నాం పునరుద్ధానుడైన ప్రభు ద్వారా. ఎట్లా ఉంటుంది ఆ బాడీ? మూడో మాట అది అక్షయ శరీరము అంటున్నాడు 42వ వచనం. మృతుల పునరుద్ధానము అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైన శరీరంగా మార్పు చెందబోతా ఉంది. అక్షయ శరీరముగా మార్పు చెందబోతుంది. అది ఇన్కరప్టబుల్ బాడీ, కరప్ట్ అవడం అన్న మాటే ఉండదు. ఈ శరీరానికి ఉన్న ఆ పరిస్థితిని బట్టి దీది కరప్ట్ అవుతా ఉంది. ఈ బాడీకి రోగం వస్తుంది, ఈ బాడీలో మినరల్స్ ఇంబ్యాలెన్స్ అవుతా ఉన్నాయి, ఈ బాడీ కాలంతో పాటు బలహీన పడతా ఉంది, వృద్ధాప్యంలోకి వెళ్తా ఉంది, వన్నె తగ్గిపోతుంది, బలం తగ్గిపోతా ఉంది, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కరప్ట్ అయిపోతున్నాయి, నరాలు బలహీనమైపోతున్నాయి, గుండె బలహీనమైపోతుంది, లివర్ బలహీనమైపోతుంది, ఇవి డీకంపోజ్ అవుతున్నాయి, మరలా కరప్ట్ అయిపోతున్నాయి. దాన్ని మనం చూస్తున్నాం. వన్స్ ఇందులో దేవుడు పెట్టిన జీవాత్మ అది భూమి నుంచి రాలా, ఆయనలోంచి వచ్చిన ఆత్మ ఒక్క ఆ బాడీలోంచి బయటకు రాగానే అవర్స్ లో డీకంపోజ్ అయిపోతుంది, గంటల్లో కుళ్ళిపోతుంది. ఇది క్షయమైన శరీరం కానీ మనం పొందుకోబోయే శరీరం అక్షయమైన శరీరం. వన్నె తగ్గిపోదు, బలహీన పడిపోదు, రోగం దరిచేరదు. ఇందులో ఉన్న బాడీలో ఉన్న మినరల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వు, విటమిన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వు, డెఫిషియన్సీ అంటే ఏమీ ఉండదు. మనం ఆ యవన బలాన్ని ఎలకాలం అనుభవిస్తాం, ఆ పరిపూర్ణతను ఎలకాలం అనుభవిస్తాం, అక్షయమైన శరీరంగా లేపబడబోతా ఉంది. 4వ మాట, ఎట్లాంటి శరీరాన్ని మనం పొందుకుంటున్నామంటే మహిమా శరీరము అంటుంది వాక్యం 43వ వచనం. గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఆనరబుల్ బాడీ మనం పొందుకోబోతున్నాం, ఆనరబుల్ బాడీని మనం పొందుకోబోతున్నాం, మహిమ గల శరీరం, గ్లోరియస్ బాడీస్ మనం పొందుకోబోతున్నాం, గ్లోరియస్ బాడీస్ మనం పొందుకోబోతున్నాం. చాలాసార్లు మన శరీరానికి ఉన్న దీని యొక్క అందం లేదా తేజస్సు ఆ చిన్న బిడ్డల్లో చూడగలుగుతాం, యవనస్తుల్లో చూడగలుగుతాం. ఆ యవన ప్రాయం చాలా బాగుంటాయి. ఆ నడి వయసులోకి వచ్చిన తర్వాత దాని మహిమ తగ్గిపోతా ఉంది చాలా త్వరగా. 20-30 సంవత్సరాలకే మహిమ తగ్గిపోతుంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు కనీసరికే మహిమ తగ్గిపోతుంది. కానీ మనం పొందకపోయే శరీరం అట్లాంటిది కాదు, మహిమ గల శరీరం. దేవదూతలు ఎప్పుడు ప్రత్యక్షమైన మహిమలో ప్రత్యక్షమయ్యారు, తేజస్సులో ప్రత్యక్షమయ్యారు, ప్రకాశమానమైన వెలుగులో ప్రత్యక్షమయ్యారు. ఆకాశం నుంచి రెక్కలు కట్టుకుని వచ్చినట్టుగా కనబడుతున్నారు, ఆకాశం నుంచి రెక్కలు కట్టుకుని ఏడిపోయినట్టు కనబడతా ఉన్నారు, పరలోకం నుంచి భూలోకానికి క్షణాల్లో ట్రావెల్ చేస్తున్నారు. మహిమ గల శరీరాలు తుపాకీతో పేలిస్తే పేరిపోయి చచ్చిపోయే జీవితాలు కావు అవి, కత్తితో ఖండించే శరీరాలు కావు అవి, మహిమ గల శరీరంగా లేపబడబోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు మహిమ గల శరీరంతో లేచాడు. తలుపులు వేసున్న ఆ తలుపులు ఆయన ఆపలేకపోయాయి. ఒలీవ పర్వతం మీద వాళ్ళు చూస్తూ ఉండగానే వారు కనుల ఎదుట ఆయన పరలోకానికి ఆరోహణం అవుతా ఉన్నాడు. దేవదూతలు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. ఏంది అట్లా చూస్తున్నారు? రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. అవును, ఆ మహిమ శరీరం అలాంటిదే, రెక్కలు కట్టుకుని ఎగిరే జీవితం. మహిమా శరీరం. మనం మహిమ శరీరాన్ని పొందుకోబోతా ఉన్నాం. ఐదవ మాట బలమైన శరీరాన్ని పొందుకోబోతా ఉన్నాం. 43వ వచనం రెండో భాగం బలహీనమైనదిగా విత్తబడి బలమైన శరీరముగా లేపబడుతుంది. బలమైన శరీరంగా లేపబడుతుంది. మన బలం మన కల ముందే ఆవిరైపోతా ఉంది. వీక్నెస్ వస్తా ఉంది. దీనికి ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. చాలినంత రెస్ట్ రోజుకి 6 గంటలు పడుకోవాలి. 3 పూట్లా పెట్టాలి. తోమాలి, బాగా తోమాలి, రాయాలి. అయ్యి రాస్తే తప్ప సెట్ అవ్వదు. నిద్ర ఉండాలి, తిండి ఉండాలి, జాగ్రత్త ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అలా ఉన్నా సరే కాపాడుకోవడం కష్టం. కానీ మనం పొందబోతున్న శరీరం బలమైన శరీరం. ఏదో పెడితేనే బలంగా ఉండటం కాదు. కొంతకాలమే బలంగా ఉండడం కాదు. కొంతకాలమే బలంగా ఉండడం కాదు. అలసట, ఎన్నడూ దరిచేరిన జీవితం, బలం ఎన్నడూ ఉడిగిపోని జీవితం, వన్నీ తగ్గని జీవితం. బలమైన శరీరాలుగా మనం లేపబడిపోతా ఉన్నాం. బలమైన శరీరాలు. మన బరువు 60 కేజీలు అయితే 100 కేజీలు బస్తా మోయమంటే చాలు, కాలుబడిపోతాయి. మనం చాలా లిమిటెడ్ శరీరంలో ఉన్నాం. కానీ బలమైన శరీరాన్ని చాలాసార్లు అర్థం కావడానికి పరిభాష వాడుతూ ఉంటాను. సూపర్మ్యాన్ విమానాన్ని పట్టేసుకుంటాడు, ట్రైన్ నడిపేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడు సూపర్మ్యాన్? మన మనసులో ఉంది అట్లా ఉండాలని. అవును, అట్లా ఉండే జీవితం ఉంది. బలమైన శరీరం. ఒక్క దూత ఒక్క రాత్రిలో 185,000 మందిని వధించాడు. ఒక్క దూత. ప్రకటన గ్రంథంలో దూతల యొక్క బలం ఏంటో రాయబడింది. మన దూతల కంటే గొప్పవారు, దూతల కంటే గొప్పవారు. బలమైన శరీరాన్ని సంపాదించుకోబోతా ఉన్నాం. 6వ మాట ఆత్మ సంబంధమైన శరీరాన్ని సంపాదించుకోబోతా ఉన్నాం. 44వ వచనం నుంచి మనం చదవాలి. ప్రకృతి సంబంధమైన శరీరం ఇది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. అంటే అర్థమేంటో కింద రాస్తున్నాడు 46వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. స్పిరిచువల్ బాడీ కోసం మాట్లాడుతున్నాడు. ఇందుకు ఇష్టమే ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని రాయబడిన కడపటి ఆదామ ప్రాణి కాదు, జీవింప చెయ్యు ఆత్మ. జీవించు ప్రాణి, జంతువులు ఉన్నారు ప్రాణులు, మన మనుషులు కూడా ప్రాణులు. కానీ పొందబోయే జీవితం ప్రాణం కాదు, ప్రాణం కాదు, జీవింప చెయ్యు ఆత్మ. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి మట్టి నుంచి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చినవాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరము అన్నాడు. అది జీవింప చెయ్యు ఆత్మ అన్నాడు. నేను ఎలా అంటాను, మనలో ఉన్న ఆత్మ లేకపోతే మనం మాట్లాడలేం. మనలో ఉన్న ఆత్మ లేకపోతే మనం చూడలేం. ఆత్మ లేకపోతే స్పర్శ మనకు తెలియదు. ఆత్మ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు, ఏ ఆర్గను పనిచేయదు. జీవింప చెయ్యు ఆత్మ. A to Z మనలో మన బాడీని ఆపరేట్ చేస్తుంది ఆత్మ. ఆత్మ మనం పొందబోయేది ఆత్మ సంబంధమైన శరీరము అన్న మాట దగ్గర ఇంకెంత గొప్పగా ఆత్మ ప్రభావాన్ని అనుభవిస్తాము. ఒక భక్తుడు ఇలాగన్నాడు, ఇప్పుడు మన శరీరానికి 5 senses ఉన్నాయి. 5 senses ఉన్నాయి. కానీ మనం పొందబోయే శరీరానికి 5 senses కాదు, 100 senses ఉంటాయో, ఎన్ని senses ఉంటాయో ఇమాజిన్ అన్నాడు. మన కన్ను కొంతవరకే చూడగలుగుతుంది, దాని పరిధి అంతే. దాని పరిధి అంత, అంతకు మించి చూడలేదు. మన సెన్సెస్ కున్న లిమిటేషన్స్ మనకున్నాయి. ఆత్మ సంబంధమైన శరీరం ఈ పరిభాషను బట్టి ఎంత గొప్పగా ఉండబోతుందో. ఎన్ని సెన్సెస్ మనం సంపాదించుకోబోతా ఉన్నాము, ఎంత దూరంగా ఉంటుందో, ఎంత దూరంగా అవి గమనించగలుగుతాయో. మనం కొన్ని శబ్దాలను గ్రహించటం కష్టం, కుక్కలు వాటిని గ్రహించగలిగితే విట్టే పట్టేస్తాయి. మనకంటే దాని సెన్సి పవర్ ఎక్కువ అని మనం మాట్లాడుతున్నాం. ఆత్మ సంబంధమైన శరీరం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో సెన్సెస్ విషయంలో అన్ని విషయాల్లో ఆలోచించాలి. 6వది ఆత్మ సంబంధమైన శరీరం. చివరి మాట 7వ మాట మార్పు చెందిన శరీరము అన్నాడు. 47వ వచనం నుంచి మనం చదవాలి. మార్పు చెందిన శరీరం, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మట్టి నుంచి పుట్టినవారు అటువారే. ఆదాము ఎలాంటి వాడో మనం అలాంటి వారు అయ్యాం. పరలోక సంబంధి ఎట్టివాడో ప్రభు, నేను పైనుంచి వచ్చాను అన్నాడు ఆయన. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. అలాగే ఉంటామట మనం, ప్రభులాగే ఉంటామట, ప్రభును పోలి ఉంటామట. మన మట్టి నుంచి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుము. సహోదరుల, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని నేరవు. ఈ రక్తము, ఈ మాంసము, ఈ బలహీనత కాదది. క్షయత అక్షయతను ధరించుకున్నదు. ఇదిగో మీకు ఒక మరమును తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని ఒక్క నిమిషంలో రెప్పపాటున కడభోరు మోగగాని మనమందరం మార్పు పొందుతాము. మార్పు చెందిన శరీరం అది, మార్పు చెందిన శరీరం. మార్పు చెందిన శరీరాన్ని మనం సంపాదించుకుపోతా ఉన్నాం. ఇది డస్ట్ నుంచి వచ్చింది, మట్టి నుంచి వచ్చిన శరీరంలో మనం ఉన్నాం. మహిమ నుంచి వచ్చిన ప్రభు, ఆయన పోలుకులోకి మనం మారుతాం. మహిమ, ఆ మార్పును మనం చూస్తాం. పరలోక సంబంధమైన ఆ శరీరంలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి ఎట్లాంటి జీవితం మనం సంపాదించుకోబోతా ఉన్నామో ఈ 7 విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. 7 విషయాలు మాట్లాడుతున్నాడు. మొదటి మాట, ఇదే జీవితాన్ని మనం సంపాదించుకోబోతున్నాం కానీ భిన్నంగా ఉంటుంది. రెండవది, అది పరలోకానికి తగిన శరీరం. మూడవది, అది అక్షయ శరీరం. నాలుగవది, అది మహిమ శరీరం. ఐదవది, అది బలమైన శరీరం. ఆరవది, అది ఆత్మ సంబంధమైన శరీరం. ఏడవది, అది మార్పు చెందిన పరలోక శరీరం. ఈ స్పృహతో మనం ఎలా జీవించాలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 54వ వచనంలో విజయమందు మరణం మృంగివేయబడను. చచ్చిపోతే ఏమైపోతామో ఆ భయం ఉండడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తామో తెలుసు, మన పౌరస్థితి ఎక్కడుందో తెలుసు, మన దేనికోసం బ్రతుకుతున్నామో తెలుసు. ఒకవేళ ఆ పునరుద్ధానం స్పృహలో మనం జీవించకపోతే మనలో అభయం ఉంటుంది, బతకాలన్న యా ఉంటుంది, బతకాలన్న కోరుకుంటుంది. బతికితే ప్రభు కోసం బతకాలి, కానీ మరణం దగ్గరికి వచ్చేసరికి దాని కొరకు ఎదురు చూడాలి. మరణ భయం పుట్టివేశాడు ఆయన. కాబట్టి మనం ఎట్లా జీవించాలి భూమి మీద, ఎట్లా జీవించాలి భూమి మీద? 56వ వచనం మాట్లాడుతున్నాడు. మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఆ మరణం యొక్క కోరం నుంచి, మరణం యొక్క భయం నుంచి, మరణం యొక్క బంధకాల నుంచి తీసేశాడు ఆయన. అర్థమైంది, తిరిగి లేచిన ప్రభు భూమి అంతకు ముందు ప్రభు కంటే చాలా బాగున్నాడు. మహిమా శరీరంతో ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు. మనం అటు వారిని కాబోతా ఉన్నాం. 58వ వచనం, కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. ఈ పునరుద్ధాన స్పృహలో పరిగెడతాం. పౌలైతే చెరలో ఉన్నాడు, అయినా సరే ఏ మాత్రం ఆయన డీలా పడ్డవులా, పరిగెడతా ఉన్నాడు పౌలు. అపోస్తలైతే ప్రాణాలు ఒడ్డి పరిచర్ చేశారు, చంపుతాము అంటే సంతోషంగా చచ్చిపోయారు. మరణం వరంగా మారిపోయింది వాళ్ళ జీవితంలో. ఏం చేద్దాం, ఈ మట్టి శరీరాన్ని ఎట్లా వాడదాం, ఈ కొద్దిపాటి జీవితాన్ని ఎట్లా వాడదాం, ఎవరి కోసం ప్రయాసపడదాం, దేన్ని సంపాదించుకుందాం? 58వ వచనం మాట్లాడుతున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందైతే వ్యర్థం కాదు. వ్యర్థం, వ్యర్థం, సమస్తం వ్యర్థం. వ్యర్థం కాదు, ఒకే ఒక్కటి ప్రభువు కోసం చేసింది మాత్రమే నిలిచేది. మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి అని అన్నాడు పౌలు. బతికితే క్రీస్తు, చావైతే లాభం. మనం జీవించే జీవన విధానం అట్లానే ఉండాలి, మనం జీవించే జీవన విధానం అట్లానే ఉండాలి అని మాట్లాడుతున్నాడు. మనం జీవించే జీవన విధానం అట్లానే ఉండాలి. మనలో ఎవరు మన కోసం జీవించకూడదు, మనలో ఎవరు మన కోసం జీవించకూడదు. మనం జీవించిన మరణించిన మన ప్రభు కోసమే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కనపరచడమే మన జీవిత ధ్యేయంగా మనం జీవించాలి. అట్లాగే మనం ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఎలా మనం జీవిస్తున్నామో పరీక్ష చేసుకుందాం. పునరుద్ధాన వెలుగులో మనం జీవిద్దాం. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.